Voice of India. Mind Media, the voice of India.
Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం.
ఇప్పుడు మీకోసం ఆర్జే గిరిజా గారి తరాలు అంతరాలు కార్యక్రమం May 23, 2019 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
మైండ్ మీడియా శ్రోతలకు నమస్సులు తెలియజేసుకుంటూ నేటి తరాలు అంతరాలు కార్యక్రమానికి స్వాగతం పలుకుతూ మీ ముందుకు వచ్చేసింది మీ ఆర్జే పేసపాటి. మనం క్రితం గురువారం ఆనాటి ప్రజల వినోద కార్యక్రమాల గురించి చెప్పుకుంటూ తప్పెటగుళ్ళ గురించి చెప్పుకున్నాము. అలాగే టెలివిజన్ గురించి కొంత భాగం చెప్పుకొని తరువాయ భాగం ఈ వారం చెప్పుకుందామని అనుకున్నాం కదా. మరెందుకు ఆలస్యం, ఈ తరువాయి భాగం వివరాల్లోకి వెళ్ళిపోదామా ఫ్రెండ్స్. 1959 ఫ్యాక్స్ మెయిల్ అనే కొత్త పద్ధతిని అమెరికా పోస్టల్ శాఖ ప్రవేశపెట్టింది. ప్రత్యేక కాగితాలపై రాయబడ్డ ఉత్తరాల్ని నిమిషానికి 1800 పదాల చెప్పున సుదూర ప్రాంతానికి ఈ పద్ధతిలో ప్రసారం చేయవచ్చు. టెలివిజన్ ప్రసార పద్ధతినే ఇందులో కూడా వాడతారు. ఎయిర్మెయిల్లో ఉత్తరాల్ని పంపే ఖర్చులో 25% ఫ్యాక్స్ మెయిల్ వ్యవస్థ పనిచేస్తుందని అంచనా వేశారు. పైగా ప్రసారకాలం అత్యల్పం కాబట్టి ఉత్తరాల్లోని విషయాలను అతి గోప్యంగా ఉంచడానికి వీలుంటుంది. ఫోటోలను ప్రసారం చేయగలిగినప్పుడు కళ్ళ ఎదుట జరిగిన దృశ్యాలను కూడా ఇదే పద్ధతిలో ప్రసారం చేయటానికి వీలుండాలి కదా అని కొందరు శాస్త్రజ్ఞులు తీవ్రంగా ఆలోచించారు. ఇలా చేయగలిగితే ఒక ఊళ్ళో జరిగే ప్రముఖ సంఘటనల్ని మరో ఊరి వాళ్ళు లేదా ఇతర నగరాలలోని వాళ్ళు అదే సమయంలో తిలకించడానికి వీలుంటుంది. ఈ ఆలోచనే టెలివిజన్ ఆవిష్కరణకి శ్రీకారం చుట్టిందని చెప్పొచ్చు. ఈ దిశలో మొదటి ప్రయోగం 1883 జరిగింది. బెర్లిన్ విశ్వవిద్యాలయంలోని పోల్ నివ్కో అనే విద్యార్థి కాస్త మొరటిగా ఉండే స్కానింగ్ సాధనాన్ని నిర్మించాడు. ముఖ్యంగా 2 ఆవిష్కరణలు అతని ఆలోచన విధానాన్ని ప్రభావితం చేశాయి. మొదటిది టెలిఫోన్. సెలేనియం అనే లోహంపై సూర్యకాంతి పడినప్పుడు దాని గుండా విద్యుచ్ఛక్తి మరింత సులువుగా ప్రవహిస్తుందనే విషయాన్ని కనుక్కోవడం రెండోది. దీని ఆధారంగానే ఫోటో ఎలక్ట్రిక్ సెల్ నిర్మించబడిందని ఈ సందర్భంలో మనం గుర్తుంచుకోవాలి. సెలేనియంపై పడే కాంతి తీవ్రతలో తేడాలను బట్టి విద్యుత్ ప్రవాహం మారుతుంది. కనుక ఒక దృశ్యాన్ని ఈ సిద్ధాంతం ఆధారంగా ప్రసారం చేయాలని నివ్కో ప్రయత్నించాడు. ఇందుకుగాను దృశ్యాన్ని చిన్న చిన్న భాగాలుగా చేసి వాటిని ఒక క్రమ పద్ధతిలో వేగంగా స్కాన్ చేయాలి. వాటి కాంతి తీవ్రతల తేడాను బట్టి ప్రవహించే విద్యుత్ పరిమాణంలో మార్పులు ఏర్పడతాయి. రిసీవర్లో ఈ విద్యుత్తుని మళ్ళీ కాంతిగా మారిస్తే తెరపై తొలి దృశ్యాన్ని నిర్మించవచ్చు. ఈ సిద్ధాంతం ఆధారంగా నివ్కో నిర్మించిన పరికరానికి విద్యుత్ దూరదర్శిని అంటే ఎలక్ట్రిక్ టెలిస్కోప్ అని పేరు పెట్టారు. అయితే తన ఆలోచనల్ని కార్యరూపంలోకి తేవటంలో అతడు ఎన్నో సాంకేతిక సమస్యల్ని ఎదుర్కోవలసి వచ్చింది. ప్రయత్నాల్ని అర్థాంతరంగా నిలిపివేసి రైల్వే ఇంజనీరుగా ఉద్యోగం చేయసాగాడు. ఎలక్ట్రానిక్స్ విభాగంలో పరిశోధనలు కొంత ప్రగతిని సాధించాక టెలివిజన్ సమస్యని మరో కోణం నుంచి పరిశీలించడానికి వీలైంది. క్రూక్స్ అనే శాస్త్రజ్ఞుడు నిర్మించిన కాథోడ్ కిరణనాళాన్ని స్ట్రాన్బర్గ్ విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్న ప్రొఫెసర్ బ్రాన్ మెరుగుపరిచారు. కిరణ నాళంలో ఒక వైపున ఉండే తెరని కొన్ని రసాయనిక పదార్థాలతో పూస్తే దానిపై ఎలక్ట్రాన్ చుక్కలు పడినప్పుడు కాంతివంతమైన చుక్కలు ఏర్పడతాయని బ్రాన్ కనుగొన్నారు. బ్రాన్ నాళం అనబడే ఈ పరికరం 1897 తయారైంది. ఈ సూత్రం ఆధారంగానే జూలియన్ ఎల్స్టర్, హాన్స్ గైటర్ అనే ఇద్దరు జర్మన్ శాస్త్రజ్ఞులు సెలేనియం కంటే అతి వేగంగా సమర్థవంతంగా పనిచేసే ఫోటో ఎలక్ట్రిక్ సెల్ని నిర్మించారు. దృశ్యాల ప్రతిబింబాల్ని నిర్మించడంలో బ్రాండ్ నాళం యొక్క పాత్రని గుర్తించిన తొలి భౌతిక శాస్త్రజ్ఞుడు సెయింట్ పీటర్స్బర్గ్ సాంకేతిక సంస్థకి చెందిన బోరిన్ రోజింగ్. నివ్కో సంస్థకి నిప్కో పరికరాన్ని ప్రసారిణిలో స్కానింగ్ చేయడానికి, ప్రతిబింబాన్ని నిర్మించడానికి కాథోడ్ కిరణ నాళాన్ని రిసీవర్గాను ఉపయోగించవచ్చునని 1907లోనే రోనింగ్ సూచించాడు. ఇదే సమయంలో కాంబెల్ స్వింటన్ అనే ఇంగ్లాండ్ శాస్త్రజ్ఞుడు కాథోడ్ కిరణాల్ని ప్రసారిణిలోనూ రిసీవర్లోనూ ఉపయోగించే మరో పద్ధతిని సూచించాడు. ఈ అభిప్రాయాల్ని అతడు 1908లో నేచర్ అనే వైజ్ఞానిక మాసపత్రికలో క్షుణ్ణంగా వివరించారు. మార్క్స్ డిక్సన్ అనే మ్యూనిచ్ ఇంజనీరు ఈ అభిప్రాయాల్ని మెరుగుపరచడమే కాకుండా స్థూల చిత్రాల్ని ప్రసారం చేసే ఒక చిన్న నమూనాని కూడా తయారు చేశారు. టెలివిజన్ నిర్మాణంలోనే సాంకేతిక సమస్యల్ని చాలా వరకు పరిష్కరించిన వాడు స్కాట్లాండ్కి చెందిన క్రైస్తవ మతాధికారి కొడుకు జాన్ లోగీ బెయిడ్. అనారోగ్యం కారణంగా ఇంజనీరింగ్ విద్యని పూర్తి చేయలేక ఇతడు వ్యాపార రంగంలో ప్రవేశించాడు. చారింజ పళ్ళతో ప్రారంభించి సబ్బులు బ్లేడులు అమ్మటం మొదలుపెట్టాడు. మలేరియాతో మంచం పట్టి 1922లో కోలుకున్నాక టెలివిజన్ సమస్యల వైపు దృష్టి సారించాడు. విసుగు చెందని విక్రమార్కుడుల అకుంఠిత దీక్షతో ఓ ధ్యేయం కోసం అహర్నిశలు శ్రమించిన ఉదాహరణలు సాంకేతిక శాస్త్ర చరిత్రలోనే చాలా అరుదు. ఈ శతాబ్దానికే తలమానికమైన ఆవిష్కరణని సాధించడంలో బెయిర్డ్ ఎదుర్కొన్న అవాంతరాలు ఇన్ని అన్ని కావు. ఆరోగ్యం అంతంత మాత్రమే, అర్థబలం అసలు లేదు. టెలివిజన్ పూర్వపరాల గురించిన పరిజ్ఞానం శూన్యం. మేడ మీదున్న ఒక మురికి గది ప్రయోగశాల. ఎలక్ట్రికల్ వ్యాపారస్తుడి దగ్గర మూలపడ్డ ఓ పాత ఎలక్ట్రిక్ మోటార్ని కొన్నాడు. చిన్న అట్టముక్క నుంచి న్యూకో ఫలకాన్ని తయారు చేశాడు. సైకిల్ షాప్లో కొన్ని కటకాలను కొన్నాడు. మిలిటరీ స్టోర్లో మూలపడేసిన పాత వైర్లెస్ టెలిగ్రాఫ్ పరికరాన్ని సంపాదించాడు. టార్చ్ బ్యాటరీలు, సూదులు, కొయ్య ముక్కలు, కాస్త లక్క దారాలు, జిగురు, గదిలో ఎక్కడ చూసినా పడి ఉండే తీగలు, ఇవి అతని ప్రయోగశాలలోని పరికరాలు. 2 ఏళ్ల నిరంతర కృషి ఫలితంగా కొన్ని ఆకారాల్ని సుమారు 3 మీటర్ల దూరం దాకా ప్రసారం చేయడంలో బెయిడ్ కృతకృత్యులయ్యాడు. ప్రపంచానికే వింతగొలిపే ఈ అద్భుత పరికరాన్ని లండన్లోని ఓ పెద్ద ఎలక్ట్రిక్ షాప్ యజమాని తిలకించి ముగ్ధుడైపోయాడు. తన షాపులో రోజుకి 3 సార్లు ఈ పరికరాన్ని ప్రదర్శించడానికి బెయిడ్ని అతడు నియోగించాడు. బతుకు తెరువు కోసం బెయిడ్ కూడా దీనికి అంగీకరించాడు. తన మొరటు నమూనాని ప్రదర్శిస్తూ ఇలాగే ఉండిపోతే అపకీర్తి పాలవడమే కాకుండా పరిశోధనలకు స్వస్తి చెప్పాల్సి వస్తుందని అనతి కాలంలోనే గ్రహించిన బెయిడ్ రాజీనామా సమర్పించి మళ్ళీ తన గదిని చేరుకున్నాడు. తరువాతి పరిశోధనల ఫలితంగా 1925 అక్టోబర్ 2వ తేదీన ఓ కంపెనీలో పనిచేసే అబ్బాయి ముఖాన్ని ప్రసారం చేశాడు. ఈ చిత్రాన్ని పక్క గదిలోని రిసీవర్లో చూడడం జరిగింది. కొన్ని నెలల తర్వాత అతడు తన పరికరాన్ని వైజ్ఞానిక సంఘ సభ్యులకు, పత్రికా విలేకరులకు ప్రదర్శించాడు. బెయిర్డ్ పరికరంలో స్కానింగ్ ప్రతిబింబాన్ని పునర్నిర్మించటం యాంత్రిక పద్ధతిలో జరగటం మూలాన నమూనా కాస్త మొరటుగాను లోపభూయిష్టంగాను ఉండేది. ప్రసారిణిని రిసీవర్కి తీగల ద్వారా సంధించడం తొలి దశలో జరిగింది. 1-2 సంవత్సరాల తర్వాత 2 మధ్య తీగలు లేకుండా వైర్లెస్ పద్ధతిని అవలంబించాడు. రిసీవర్లో కనబడే ప్రతిబింబం మరీ స్పష్టంగా ఉండాలని, ప్రసార దూరం క్రమంగా ఎక్కువ చేయాలని బెయిడ్ కృషి చేశాడు. తన పరిశోధనల్లో బ్రిటిష్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్ బీబీసీ భాగస్వామి కావాలని అతడెంతగానో ఆకాంక్షించాడు. మొదట అనేక విఘ్నాలు ఏర్పడినా పార్లమెంట్ ఒత్తిడి మూలంగా 1929లో బీబీసీ ప్రయోగాత్మకంగా టెలివిజన్ కార్యక్రమాల్ని ప్రసారం చేయటం మొదలుపెట్టింది. ఇది ఇలా ఉండగా అమెరికాలో ఎలక్ట్రానిక్ పద్ధతిలో టెలివిజన్ రూపొందించే కృషి ముమ్మురంగా జరిగింది. ఈ విభాగంలో ఫార్నర్ వర్త్ జోరికిన్ అనే 2 శాస్త్రజ్ఞులు ప్రముఖంగా చెప్పుకోదగినవారు. జోరికిన్ రష్యాలో జన్మించి బోరిన్ రోసింగ్ వద్ద విద్యాభ్యాసం చేశాడు. వీళ్ళిద్దరూ కలిసి 1910 నుంచి కాథోడ్ కిరణ నాళాన్ని రిసీవర్గా ఉపయోగించి టెలివిజన్కి సంబంధించిన ప్రయోగాలు చేశారు. ఇవి ఫ్రెండ్స్ టెలివిజన్కి సంబంధించి కొన్ని వివరాలు. మరిన్ని వివరాలు ఒక చిన్న విరామం తర్వాత తెలుసుకుందామా? స్టే ట్యూన్డ్ ఫ్రెండ్స్.
అది కదరా, నీకేం పోయే కాలం వచ్చిందిరా, కడుపులో చల్ల కదలకుండా హాయిగా తిని కూర్చోక ఇల్లరి గంటన్నాడు, ఇంతకంటే నీకు ఛాన్స్ ఉందిరా.
ఛాన్సా? భలే ఛాన్స్. భలే ఛాన్సులే, భలే ఛాన్సులే, భలే ఛాన్సులే, లలలాహం లలలాహం లక్కీ ఛాన్సులే, భలే ఛాన్సులే. ఇల్లరికంలో ఉన్న మజా, ఇల్లరికంలో ఉన్న మజాది అనుభవించితే తెలియనులే, భలే ఛాన్సులే. మామలకు ఒక్క కూతురు అదృష్ట యోగం పడితే, అత్త మామలకు ఒక్క కూతురు అదృష్ట యోగం పడితే, పావ మరుగులే లేకుంటే ఇంతల్లుడుదేలే అధికారం, భలే ఛాన్సులే. గంజి పోసిన అమృతంలాగా కమ్మగా ఉందనుకుంటే, బహు కమ్మగా ఉందనుకుంటే, చీచాయన్న చిరాకు పడక దుల పరుచుకొని పోయే వాడికి భలే ఛాన్సులే. ఇల్లరికంలో ఉన్న మజా, ఇల్లరికంలో ఉన్న మజాది అనుభవించితే తెలియనులే, భలే ఛాన్సులే. పట్టుకొని బయటికి ఇచ్చిన చూరు పట్టుకొని వేలాడి, జుట్టు పట్టుకొని బయటికి ఇచ్చిన చూరు పట్టుకొని వేలాడి, దూషణ భూషణ తిరస్కారములు ఆశీసులుగా తలచేవాడికి భలే ఛాన్సులే, భలే ఛాన్సులే, భలే ఛాన్సులే, భలే ఛాన్సులే, లలలాహం లలలాహం లక్కీ ఛాన్సులే, భలే ఛాన్సులే. ఇల్లరికంలో ఉన్న మజా, ఇల్లరికంలో ఉన్న మజాది అనుభవించితే తెలియనులే, భలే ఛాన్సులే. మణిగి మణిగి ఉన్నామంటే అంతా మనకే చిక్కేది, మణిగి మణిగి ఉన్నామంటే అంతా మనకే చిక్కేది, మామలోభి అయి కూడబెట్టితే మనకే గాదా దక్కేది, అది మనకే గాదా దక్కేది, ఇక మనకే గాదా దక్కేది, అది మనకే, ఇక మనకే, అది మనకే, 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 మమ్మ మనకే.
హాయ్, నేను మీ సుమంగలి అండ్ యూఆర్ లిసనింగ్ టు మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
పాలిటిక్స్, క్రేజీ ఫ్యాక్ట్స్, రిలేషన్స్, ఎఫెక్షన్స్, స్కామ్లు, డ్యామ్లు, స్పోర్ట్స్, ఫేమస్ హాలిడే స్పాట్స్, గాసిప్స్, క్రేజీ టిప్స్, ఇలా కాదేది ఈ ఆర్జే వెన్నెలకి అనర్హం. అందుకే నాకు తారసపడినవన్నీ రసరమ్యంగా మీకు అందిస్తాను. చిత్రం భడారే విచిత్రంలో. స్టే ట్యూన్డ్ టు మై ఇన్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. వింటారు
కదా
మీ ఆర్జే వెన్నెలతో.
భారతీయ సంస్కృతిని వైభవాన్ని ప్రతిబింబించే మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం. కార్యక్రమాల వివరాలు, పాడ్కాస్ట్లు వినడానికి ప్రేమ ఆప్యాయతలను కలబోసే కబుర్లు, ప్రపంచంలోని నలుమూలల జరిగే చిత్రమైన విషయాలు, టెక్నాలజీతో పాటు కొత్త పుంతలు తొక్కే కొత్త కొత్త ఆవిష్కరణలు, ఒక్కటేమిటి సాంప్రదాయాన్ని అధునాతన పద్ధతులలో అందరికీ చేరువ చేస్తూ అన్ని విషయాల్ని ఆమూలాగ్రం తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకు తరాలు అంతరాలు కార్యక్రమానికి పునః స్వాగతం ఫ్రెండ్స్. 1959లో ఫ్యాక్స్ మెయిల్ అనే కొత్త పద్ధతిని అమెరికా పోస్టల్ శాఖ ప్రవేశపెట్టింది. ప్రత్యేక కాగితాలపై రాయబడ్డ ఉత్తరాల్ని నిమిషానికి 1800 పదాల చొప్పున సుదూర ప్రాంతాలకి ఈ పద్ధతిలో ప్రసారం చేయవచ్చు. టెలివిజన్ ప్రసార పద్ధతిలో ఇందులో కూడా వాడతారు. ఎయిర్ మెయిల్లో ఉత్తరాల్ని పంపే ఖర్చులో 25% ఫ్యాక్స్ మెయిల్ వ్యవస్థ పనిచేస్తుందని అంచనా వేశారు. పైగా ప్రసార కాలం అత్యల్పం కాబట్టి ఉత్తరాల్లోని విషయాలను అతి గోప్యంగా ఉంచడానికి వీలుంటుంది. ఫోటోలను ప్రసారం చేయగలిగినప్పుడు కళ్ళ ఎదుట జరిగే దృశ్యాలను ఇదే పద్ధతిలో ప్రసారం చేయడానికి వీలుండాలి కదా అని కొందరు శాస్త్రజ్ఞులు తీవ్రంగా ఆలోచించారు. ఇలా చేయగలిగితే ఒక ఊళ్ళో జరిగే ప్రముఖ సంఘటనలని మరో ఊరి వాళ్ళు లేదా ఇతర నగరాల్లోని వాళ్ళు అదే సమయంలో తిలకించడానికి వీలుంటుంది. ఈ దిశలో మొదటి ప్రయోగం 1883లోనే జరిగింది. బెర్లిన్ విశ్వవిద్యాలయంలోని పోల్ నివ్కో అనే విద్యార్థి కాస్త మొరటుగా ఉండే స్కానింగ్ సాధనాన్ని నిర్మించాడు. ముఖ్యంగా 2 ఆవిష్కరణలు అతని ఆలోచన విధానాన్ని ప్రభావితం చేశాయి. మొదటిది టెలిఫోన్, 2వది సెలేనియం అనే లోహంపై సూర్యకాంతి పడనప్పుడు దాని గుండా విద్యుచ్ఛక్తి మరింత సులువుగా ప్రవహిస్తుందనే విషయాన్ని కనుక్కోవడం. దీని ఆధారంగానే ఫోటో ఎలక్ట్రిక్ సెల్ నిర్మించబడినదని ఈ సందర్భంలో మనం గుర్తుంచుకోవాలి. సెలేనియంపై పడే కాంతి తీవ్రతలలో తేడాలను బట్టి విద్యుత్ ప్రవాహం మారుతుంది. కనుక ఒక దృశ్యాన్ని ఈ సిద్ధాంతం ఆధారంగా ప్రసారం చేయాలని నివ్కో ప్రయత్నించాడు. ఇందుకుగాను దృశ్యాన్ని చిన్న చిన్న భాగాలుగా చేసి వాటిని ఓ క్రమ పద్ధతిలో వేగంగా స్కాన్ చేయాలి. వాటి కాంతి తీవ్రతల తేడాను బట్టి ప్రవహించే విద్యుత్ పరిణామంలో మార్పులు ఏర్పడతాయి. రిసీవర్లో ఈ విద్యుత్తుని మళ్ళీ కాంతిగా మారిస్తే తెరపై తొలి దృశ్యాన్ని నిర్మించవచ్చు. ఈ సిద్ధాంతం ఆధారంగా నిప్కో నిర్మించిన పరికరానికి విద్యుత్ దూరదర్శిని అంటే ఎలక్ట్రిక్ టెలిస్కోప్ అనే పేరు పెట్టారు. అయితే తన ఆలోచనల్ని కార్యరూపంలోకి తేవటంలో అతడు ఎన్నో సాంకేతిక సమస్యలని ఎదుర్కోవలసి వచ్చింది. ప్రయత్నాల్ని అర్థాంతరంగా నిలిపివేసి రైల్వే ఇంజనీరుగా ఉద్యోగం చేయసాగాడు. ఎలక్ట్రానిక్స్ విభాగంలో పరిశోధనలు కొంత ప్రగతిని సాధించాక టెలివిజన్ సమస్యని మరో కోణం నుంచి పరిశీలించడానికి వీలైంది. క్రూక్స్ అనే శాస్త్రజ్ఞుడు నిర్మించిన కాథోడ్ కిరణ నాళాన్ని స్ట్రాన్బర్గ్ విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్న ప్రొఫెసర్ బ్రాన్ మెరుగుపరిచారు. కిరణ నాళంలో ఒకవైపున ఉండే తెరని కొన్ని రసాయనిక పదార్థాలతో పూస్తే దానిపై ఎలక్ట్రాన్ పడినప్పుడు కాంతివంతమైన చుక్కలు ఏర్పడతాయని బ్రాన్ కనుగొన్నాడు. బ్రాన్ నాళం అనబడే ఈ పరికరం 1897లో తయారైంది. ఈ సూత్రం ఆధారంగానే జూలియన్ ఎల్స్టర్, హాన్స్ గైటర్ అనే ఇద్దరు జర్మన్ శాస్త్రజ్ఞులు సెలేనియం కంటే అతి వేగంగా సమర్థవంతంగా పనిచేసే ఫోటో ఎలక్ట్రిక్ సెల్ని నిర్మించారు. దృశ్యాల ప్రతిబింబాల్ని నిర్మించడంలో బ్రాన్ నాళం పాత్రని గుర్తించిన తొలి భౌతిక శాస్త్రజ్ఞుడు సెయింట్ పీటర్స్బర్గ్ సాంకేతిక సంస్థకు చెందిన బోరింగ్ రోసింగ్ నిప్కో పరికరాన్ని ప్రసారిణిలో స్కానింగ్ చేయడానికి, ప్రతిబింబాల్ని నిర్మించడానికి కాథోడ్ కిరణ నాళాన్ని రిసీవర్గాను ఉపయోగించవచ్చునని 1907లోనే రోనింగ్ సూచించాడు. ఇదే సమయంలో కామ్వెబెల్ స్వింటన్ అనే ఇంగ్లాండ్ శాస్త్రజ్ఞుడు కాథోడ్ కిరణ నాళాన్ని ప్రసారిణిలోనూ రిసీవర్లోనూ ఉపయోగించే మరో పద్ధతిని సూచించాడు. ఈ అభిప్రాయాల్ని అతడు 1908 నేచర్ అనే వైజ్ఞానిక మాసపత్రికలో క్షుణ్ణంగా వివరించాడు. మార్క్స్ డిక్మన్ అనే మ్యూనిచ్ ఇంజనీరు ఈ అభిప్రాయాల్ని మెరుగుపరచడమే కాకుండా స్థూల చిత్రాల్ని ప్రసారం చేసే ఓ చిన్న నమూనాని కూడా తయారు చేశాడు. టెలివిజన్ నిర్మాణంలోనే సాంకేతిక సమస్యల్ని చాలా వరకు పరిష్కరించిన వాడు స్కాట్లాండ్కి చెందిన ఓ క్రైస్తవ మతాధికారి కొడుకు జాన్ లోగి బెయిడ్. అనారోగ్య కారణంగా ఇంజనీరింగ్ విద్యని పూర్తి చేయలేక ఇతడు వ్యాపార రంగంలో ప్రవేశించాడు. చారింజ పళ్ళతో ప్రారంభించి సబ్బులు బ్లేడ్లు అమ్మటం మొదలుపెట్టాడు. మలేరియాతో మంచం పట్టి 1922 కోలుకున్నాక టెలివిజన్ సమస్యల వైపు దృష్టి సారించాడు. విసుగు చెందని విక్రమార్కుడిలా అకుంఠిత దీక్షతో ఓ ధ్యేయం కోసం అహర్నిశలు శ్రమించిన ఉదాహరణలు సాంకేతిక శాస్త్ర చరిత్రలోనే చాలా అరుదు. ఈ శతాబ్దానికే తలమానికమైన ఆవిష్కరణని సాధించడంలో బెయిడ్ ఎదుర్కొన్న అవాంతరాలు ఇన్ని అన్నీ కావు. ఆరోగ్యం అంతంత మాత్రమే, అర్థబలం అసలు లేదు. టెలివిజన్ పూర్వపరాల గురించిన పరిజ్ఞానం శూన్యం. మేడ మీదున్న ఓ మురికి గది ప్రయోగశాల. ఎలక్ట్రిక్ వ్యాపారస్తుడి దగ్గర మూలపడ్డ ఓ పాత ఎలక్ట్రిక్ మోటార్ని కొన్నాడు. చిన్న అట్టముక్క నుంచి న్యూకో ఫలకాన్ని తయారు చేశాడు. సైకిల్ షాప్లో కొన్ని కటకాలను కొన్నాడు. మిలిటరీ స్టోర్లో మూలపడేసిన పాత వైర్లెస్ టెలిగ్రాఫ్ పరికరాన్ని సంపాదించాడు. టార్చ్ బ్యాటరీలు, సూదులు, కొయ్య ముక్కలు, కాస్త లక్క, దారాలు, జిగురు, గదిలో ఎక్కడ చూసినా పడి ఉండే తీగలు, ఇవి అతని ప్రయోగశాలలోని పరికరాలు. 2 నిరంతర కృషి ఫలితంగా కొన్ని ఆకారాల్ని సుమారు 3 దూరం దాకా ప్రసారం చేయడంలో బెయిడ్ కృతకృత్యులయ్యాడు. ప్రపంచానికే వింతగొలిపే ఈ అద్భుత పరికరాన్ని లండన్లోని ఓ పెద్ద ఎలక్ట్రిక్ షాప్ యజమాని తిలకించి ముగ్ధుడైపోయాడు. తన షాపులో రోజుకి 3 ఈ పరికరాన్ని ప్రదర్శించడానికి బెయిడ్ని అతడు నియోగించాడు. బతుకు తెరువు కోసం బెయిడ్ దీనికి అంగీకరించాడు. తన మొరటు నమూనాని ప్రదర్శిస్తూ ఇలాగే ఉండిపోతే అపకీర్తి పాలవడమే కాకుండా పరిశోధనలకు స్వస్తి చెప్పాల్సి వస్తుందని అనతి కాలంలోనే గ్రహించిన బెయిడ్ రాజీనామా సమర్పించి మళ్ళీ తన గదిని చేరుకున్నాడు. తరువాతి పరిశోధనల ఫలితంగా 1925 October 2 ఓ కంపెనీలో పనిచేసే అబ్బాయి ముఖాన్ని ప్రసారం చేశాడు. ఈ చిత్రాన్ని పక్క గదిలోని రిసీవర్లో చూడటం జరిగింది. కొన్ని నెలల తర్వాత అతడు తన పరికరాన్ని వైజ్ఞానిక సంఘ సభ్యులకు, పత్రికా విలేకరులకు ప్రదర్శించాడు. బెయిడ్ పరికరంలో స్కానింగ్ ప్రతిబింబాన్ని పునర్నిర్మించడం, యాంత్రిక పద్ధతిలో జరగడం మూలాన నమూనా కాస్త మొరటుగాను లోపభూయిష్టంగాను ఉండేది. ప్రసారిణిని రిసీవర్కి తీగల ద్వారా సంధించడం తొలిదశలో జరిగింది. 1-2 తర్వాత 2 మధ్య తీగలు లేకుండా వైర్లెస్ పద్ధతిని అవలంబించాడు. రిసీవర్లో కనబడే ప్రతిబింబం మరీ స్పష్టంగా ఉండాలని, ప్రసార దూరం క్రమంగా ఎక్కువ చేయాలని బెయిడ్ కృషి చేశాడు. తన పరిశోధనల్లో బ్రిటిష్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్ BBC భాగస్వామి కావాలని అతడెంతో ఆకాంక్షించాడు. మొదట అనేక విఘ్నాలు ఏర్పడినా పార్లమెంటు ఒత్తిడి మూలంగా 1929 BBC ప్రయోగాత్మకంగా టెలివిజన్ కార్యక్రమాల్ని ప్రసారం చేయటం మొదలుపెట్టింది. ఇది ఇలా ఉండగా అమెరికాలో ఎలక్ట్రానిక్స్ పద్ధతిలో టెలివిజన్ రూపొందించే కృషి ముమ్మురంగా జరిగింది. ఈ విభాగంలో ఫార్నన్వర్త్ జోరికిన్ అనే 2 శాస్త్రజ్ఞులు ప్రముఖంగా చెప్పుకోదగ్గవారు. జోరికిన్ రష్యాలో జన్మించి బోరిన్ రోసింగ్ వద్ద విద్యాభ్యాసం చేశాడు. వీళ్ళిద్దరూ కలిసి 1910 కాథోడ్ కిరణ నాళాన్ని రిసీవర్గా ఉపయోగించి టెలివిజన్కి సంబంధించిన ప్రయోగాలు చేశారు. న్యూకో ఫలకంతో యాంత్రికంగా జరిగే స్కానింగ్ని బ్రాన్ నాళంతో ముడిపెట్టడం కుదరదని, సంపూర్ణంగా ఎలక్ట్రానిక్స్ పద్ధతిని రూపొందిస్తే టెలివిజన్ ప్రయోగాలు ఫలిస్తాయని వారు గ్రహించారు. జోరికిన్ 1919 అమెరికాకు వెళ్ళి పరిశోధన కొనసాగించారు. ఫలితంగా 1928 ఇతడు ఐకోనోస్కోప్ అనే పరికరాన్ని తయారు చేయగలిగాడు. దృశ్యాల్ని అతి త్వరగానూ సమర్థవంతంగానూ ప్రసారం చేయగల విప్లవాత్మక సాధనంగా ఇది తయారైంది. అప్పటి నుంచి ఇది టెలివిజన్ కెమెరాలో ఒక ప్రధాన భాగంగా ఉంటుంది. జోరికిన్ చేసిన ఈ పరిశోధనకి రేడియో కార్పొరేషన్ ఆఫ్ అమెరికా అనే సంస్థ ఆర్థిక వనరుల్ని అందించింది. ఇవి ఫ్రెండ్స్ టెలివిజన్కి సంబంధించిన మరికొన్ని వివరాలు. ఇంకొన్ని వివరాలు తెలుసుకునే ముందర ఒక చిన్న విరామం తీసుకొని మళ్ళీ మీ ముందుకు వస్తాను. స్టే ట్యూన్డ్ ఫ్రెండ్స్.
యాత్రలకు బృందావనము నందనవనము ఏలనో కులుకులలుకు చెలి చెల్తనుండగా వేరే స్వర్గము ఏలను కులుకులలుకు చెలి చెల్తనుండగా వేరే స్వర్గము ఏలను ప్రేమయాత్రలకు బృందావనము నందనవనము ఏలను
యాత్రలకు రామేశ్వరము కాశీ ప్రయాగలేలను ప్రేమించిన పతి ఎదుట నుండగా వేరే దైవము ఏలను ప్రేమించిన పతి ఎదుట నుండగా వేరే దైవము ఏలను తీర్థయాత్రలకు రామేశ్వరము కాశీ ప్రయాగలే
నగుమో మే చంద్రబింబమై పగలే వెల్నెల కాయగా నగుమో మే చంద్రబింబమై పగలే వెల్నెల కాయగా సఖినెరి చూపుల తల్లదనంతో జగముని ఊటి సాయగా సఖినెరి చూపుల తల్లదనంతో జగముని ఊటి జాయగా ప్రేమయాత్రలకు కొడైకెనాలు కాశ్మీరాలు ఏలను
కన్నవారినే మరువ చేయుచు అన్ని ముద్దటలు తీర్చగా పతి ఆదరణే సతికి మోక్షమని సర్వ శాస్త్రములు చాటగా పతి ఆదరణే సతికి మోక్షమని సర్వ శాస్త్రములు చాటగా తీర్థయాత్రలకు కైలాసాలు వైకుంఠాలు
అన్యోన్యంగా దంపతులుంటే భూమికి స్వర్గమే దిగిరాదా ప్రేమయాత్రలకు బృందావనము నందనవనము ఏలను.
నమస్తే, దిస్ ఇస్ రజనీ. యు ఆర్ నౌ లిసనింగ్ టు మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా.
తలుపుల తలుపులు తీసే తీయని లోకం, ఊహలకు ఊపిరి పోసే ఉత్సవ లోకం, విజ్ఞానం, వినోదం, విలువైన జీవిత పాఠాలు, సమకాలీన స్థితిగతులు, ఎన్నో గొప్ప విశేషాలను పంచే తెలుగు నవలలను ఇకపై మీరు వినే అవకాశాన్ని కల్పిస్తోంది మైండ్ మీడియా. తెలుగు వారందరికీ ఇది ఒక గొప్ప అవకాశం. భారత కాలమానం ప్రకారం ప్రతి శని ఆదివారాల్లో సాయంత్రం 5 నుంచి 5:30 గంటల వరకు ప్రసారమయ్యే నవలాలోకం కార్యక్రమాన్ని తప్పక వింటారు కదూ. వింటూనే ఉండండి మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా ట్విట్టర్ తోకలేని పిట్ట 90 ఆమడలు వెళ్తుంది, కానీ ఈ నీలం పిట్ట ట్విట్టర్ ప్రపంచాన్నే చుట్టి వస్తుంది. ఒక సెన్సేషన్ క్రియేట్ చేయాలన్నా, ట్రెండింగ్ టాపిక్ అవ్వాలన్నా ట్విట్టర్ ని మించిన సాధనం ఏముంది? మైండ్ మీడియా టాక్ షోస్ కూడా ట్రెండీగా అందరినీ అలరిస్తున్నాయి. మరి వాటిని మిస్ అయితే అన్న బాధే అక్కర్లేదు, ఎందుకంటే ఇప్పుడు మైండ్ మీడియా ఇస్ ఆన్ ట్విట్టర్. మీకు మరింత సమాచారం అందించే అవకాశం మాకివ్వండి. ఫాలోస్ ఆన్ twitter.com/mindmedia. సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకు తరాలు అంతరాలు కార్యక్రమానికి పునః స్వాగతం ఫ్రెండ్స్. జోరికిన్ నిర్మించిన కెమెరా మౌలికంగా మనిషి కన్నులా ఉంటుంది. ప్రసారం చేయాల్సిన దృశ్యాన్ని చిన్న చిన్న భాగాలుగా విభజించి వాటిపై ఓ క్రమ పద్ధతిలో ఎలక్ట్రాన్ల సముదాయాన్ని 24 సార్లు పడేలా చేస్తారు. విద్యుత్ ప్రవాహ పరిమాణంలో ఇక్కడ ఏర్పడే మార్పులను ప్రసారిణి ఉత్పత్తి చేసే తరంగాలలో సంధించి వాటిని విద్యుదయస్కాంత తరంగాల రూపంలో ప్రసారం చేస్తారు. రిసీవర్లో ఓ పెద్ద కాథోడ్ కిరణ నాళం, అందులో ఓ పెద్ద తెర ఉంటాయి. ప్రసారిణిలో ఉండే కెమెరాలలో ఎంత వేగంతో ఎలక్ట్రాన్ల సముదాయం కదులుతుందో అదే వేగంతో రిసీవర్లో కూడా కదిలినప్పుడు దృశ్యం తెర మీద నిర్మించబడుతుంది. ఈ రెండు వేగాలు సమానంగా ఉండేలా చూడడాన్ని సింక్రనైజేషన్ అంటారు. బ్రిటిష్ పద్ధతిలో దృశ్యాన్ని 405 రేఖలుగా విభజిస్తే అమెరికా ఐరోపా దేశాల్లో 805 రేఖలుగా విభజించే పద్ధతి అందుబాటులో ఉంది. ప్రసారిణి పంపే టెలివిజన్ తరంగాలు కొంత దూరం మాత్రమే ప్రయాణింపగలుగుతాయి. దేశమంతా టెలివిజన్ ప్రసారాల్ని విస్తరింపజేయటానికి గాను మొదట్లో కోయాక్సియల్ కేబుళ్లను వాడి దృశ్య తరంగాల్ని, శబ్ద తరంగాల్ని ఒక స్టేషన్ నుంచి మరో స్టేషన్కి తీసుకెళ్లే ఏర్పాటు ఉండేది. టెలివిజన్ ప్రసారాల్ని క్రమంగా ప్రసారం చేయడం లండన్లో 1936 నవంబర్ 2వ తేదీన ప్రారంభమైంది. ఒక వారం ప్రసారం బెయిడ్ పద్ధతిలో జరిగితే మరుసటి వారం జోరికిన్ పద్ధతిలో జరుగుతూ ఉండేవి. రెండు పద్ధతుల్ని మార్చి మార్చి వాడాక జోరికిన్ పద్ధతినే తుదకు ఎన్నుకున్నారు. కానీ శత్రు విమానాలు లండన్లో చేరడానికి టెలివిజన్ తరంగాలు ఉపకరించవచ్చునన్న కారణంగా 2వ ప్రపంచ యుద్ధం ప్రారంభం కాగానే టెలివిజన్ ప్రసారాలను బ్రిటన్ నిలిపివేసి 1946 జూన్లో మళ్లీ ప్రారంభించింది. తన పద్ధతిని ఆపివేయడంతో నిరాశ చెందిన బెయిడ్ 58వ ఏట రంగు టెలివిజన్లపై పరిశోధనలు చేస్తూనే కన్నుమూశారు. ప్రపంచ యుద్ధ కాలంలో అమెరికాలో టెలివిజన్కి అంకురార్పణ జరిగింది. యుద్ధం ముగిసిన తర్వాత టెలివిజన్ రిసీవర్ల ఉత్పత్తి గణనీయంగా పెరిగింది. 1960 నాటికి దేశంలో 3/2 వంతుల జనాభా టెలివిజన్ కార్యక్రమాల్ని తిలకించడానికి వీలైంది. విన్న విషయాల కంటే కళ్లకు కట్టినట్లు చూపించిన కార్యక్రమాల ప్రభావం ఎక్కువగా ఉండడం మూలాన రేడియో తెరమరుగుకి వెళ్లడం, టెలివిజన్ విశ్వరూపం ధరించి ప్రపంచమంతటా వ్యాపించడం మొదలైంది. ఆధునిక ప్రజాస్వామ్యంలో ఇది కీలక సాధనం. మంచుకో చెడుకో ప్రజల్ని సామూహికంగా ఇది ప్రభావం చేయగలదు. భవిష్యత్తును తీర్చిదిద్దే నాయకుల్ని మన లోగిళ్లలోకి లాక్కు వస్తుంది. ఎన్నికల్లో నిలబడ్డ రాజకీయవాదుల్ని నిశితంగా పరిశీలించటానికి, ప్రపంచ సంఘటనల్ని, దృశ్య కళల్ని, ఆఖరికి సినిమాలని చిన్న తెరపై చూడవచ్చు. చికాకు కలిగించే సీరియల్ కథలతోనూ, యావగింపు కలిగించే హాస్యాలతోనూ కాలం వృధా చేసుకోవచ్చు. చిన్న తెరపై చూపించే వ్యాపార ప్రకటనల ప్రవాహంలో కొట్టుకుపోయి పనికిరాని వస్తువులపై డబ్బు తగలయ్యనవచ్చు. ఆవిష్కరణకి పూర్వం మానవ కళ్యాణానికి మరో మెట్టు కాగలదని ఆశలు చిగురింపజేసిన ఈ టెలివిజన్ ఓ వ్యసనంగా వ్యామోహంగా పరిణమిస్తుందని ఎవ్వరూ మొదట్లో ఊహించలేకపోయారు. సాంకేతిక ప్రగతి ఎక్కువయ్యే కొద్దీ మానవత్వపు విలువలు దెబ్బతినడానికి ఆస్కారం ఉందని టెలివిజన్లా మరే ఆవిష్కరణ నిరూపించలేకపోయింది. టెలివిజన్ విభాగానికి సంబంధించిన సాంకేతిక ప్రగతి నిజంగానే మనం ఊహించలేని స్థాయికి ఎదిగింది. చేయిలో ఉంచుకోవటానికి వేలైన పరిమాణంలో టెలివిజన్ సెట్ని 1952లో తయారు చేశారు. ఏ ప్రాంతానికైనా వెళ్ళి మైక్రోవేవ్ సిగ్నల్ ద్వారా ప్రాంతీయ ప్రసార కేంద్రాలకు కార్యక్రమాలను పంపించి అక్కడి నుంచి పునఃప్రసారం చేయటం ద్వారా అమెరికా ఫ్రాన్స్ దేశాల్లో ప్రయోగాత్మకంగా ప్రారంభించారు. జూమ్ కటకమనే దృశ్య సాధనం సుమారు 2.5 సంవత్సరాల పరిశోధనల ఫలితంగా రూపొందించబడింది. ఫోటో తీస్తున్న దృశ్యం పరిమాణాన్ని కేవలం 1 సెకను కాలంలో తగ్గించడానికి కానీ పెంచడానికి కానీ దీనివల్ల వీలవుతుంది. ఫలితంగా తటాలును క్లోజప్ తీయటానికి లేదా వెనక్కి వెళ్ళినట్టుగా మొత్తం దృశ్యాన్ని ఒక్కసారిగా చూడటానికి ఇది ఎంతో ఉపకరిస్తుంది. టెలివిజన్ కార్యక్రమాల్ని రంగుల్లో ప్రసారం చేయటానికి వీలవుతుందని ఆటోవాన్ బ్రాంక్ అనే జర్మన్ భౌతిక శాస్త్రజ్ఞుడు 1902లోనే నిరూపించాడు. కానీ తొలిదశలో ఆ రిసీవర్ల ధర చాలా ఎక్కువగా ఉండేది. ఎలక్ట్రానిక్స్ విభాగంలో జరిగిన విస్తృత పరిశోధనల మూలంగా రంగు టెలివిజన్ ప్రసారాలు అమెరికాలో 1950వ దశకంలోనూ జపాన్లో 1960లోనూ బ్రిటన్లో 1967లోనూ ప్రారంభించబడ్డాయి. వీటికి సంబంధించిన పరిశోధనల్లో ప్రధానంగా 3 సంస్థలు కృషి చేశాయి. అమెరికాలో NTSC అంటే నేషనల్ టెలివిజన్ సిస్టమ్ కమిటీ, ఫ్రాన్స్లో SECIM, జర్మనీలో PIL అనే సంస్థలు ఇవి. రంగు టెలివిజన్ ప్రసారాల్లో ఎరుపు, ఆకుపచ్చ, నీలి రంగుల్లో స్కానింగ్ జరుగుతుంది. ఈ 3 రకాల సిగ్నల్స్ని రిసీవర్కి ప్రసారం చేస్తారు. అక్కడ జరిగే రంగుల సమ్మేళనం ఫలితంగా రంగుబొమ్మలు తెరపై ఏర్పడతాయి. నలుపు తెలుపు టెలివిజన్ నిర్వహణ కంటే రంగుల టెలివిజన్ నిర్వహణ అధిక వ్యయంతో కూడుకున్నదైనప్పటికీ రాను దాని వాడకం పెరుగుతోంది. పైపెచ్చు ఈ విభాగంలో మరీ విప్లవాత్మక పరిణామాలు చోటు చేసుకున్నాయి. మామూలు టెలివిజన్లో ఉండే కాథోడ్ కిరణ నాళానికి బదులుగా చదునుగా ఉండే తెర వాడుకలోకి వచ్చింది. అమెరికా RSC ప్రయోగశాలల్లోనూ, లండన్ ఇంపీరియల్ కళాశాలలోనూ దీనికి సంబంధించిన ప్రయోగాలు 2వ ప్రపంచ యుద్ధం తర్వాత ప్రారంభమయ్యాయి. 1958లో డాక్టర్ గ్లేజర్ లండన్లోని ఒక నమూనాని ప్రదర్శించాడు. చదును తెర ఉండే ఈ టెలివిజన్ సెట్ని ఓ ఫోటోలాగా గోడకి తగిలించుకోవచ్చు. దీని మందం 3 అంగుళాల కంటే ఎక్కువగా ఉండదు. ఇంకా టెలివిజన్ గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాము. టెలివిజన్ కార్యక్రమాల్ని టేప్ పై రికార్డ్ చేయడం మరో గొప్ప పరిణామం. టేప్ రికార్డర్ నిర్మాణం జరిగాక దృశ్య చిత్రాలను కూడా రికార్డు చేయాలని పరిశోధనలు నిర్వహించి RSC శాస్త్రజ్ఞుల బృందం 1953 డిసెంబర్లో కృతకృత్యులయ్యారు. ఈ పద్ధతిని ఉపయోగించి సినిమాలను కూడా టేప్పై రికార్డ్ చేయడం ప్రారంభించారు. ఎలక్ట్రికల్ ఇంజనీర్ దృష్టిలో శబ్ద తరంగాలకు వీటికి పెద్ద తేడా లేకున్నప్పటికీ దృశ్య తరంగాల్ని ప్రామాణికంగా రికార్డ్ చేయాలంటే 3 నుంచి 5 మిలియన్ హెర్ట్జ్ దాకా పౌనఃపున్యం ఉండాలి. రంగు చిత్రాల విషయంలో దీనికి 2 రెట్ల పౌనఃపున్యం కావాల్సి వస్తుంది. సౌండ్ హెడ్ సున్నితత్వాన్ని పెంచడం, వెడల్పైన ప్రత్యేక టేప్లను వాడటం ద్వారా ఈ ఇబ్బందుల్ని అధిగమించి తొలి వీడియో టేప్ రికార్డర్ని 1958లో తయారు చేశారు. ఇందులో ఉపయోగించిన పద్ధతిని అంపెక్స్ అంటారు. ప్రస్తుతం అన్ని టెలివిజన్ కార్యక్రమాల్ని ప్రసారం చేసే ముందు టీవీలో రికార్డ్ చేస్తారు. అలాగే సినిమాలకు కూడా ఇలా టేపుల్లో ఎక్కించడం పరిపాటే. ఈ టేపులలో శబ్ద తరంగాల్ని ఒక గీతంగాను, దృశ్య తరంగాలను మరో సమాంతర గీతగాను రికార్డ్ చేస్తారు. దృశ్య తరంగాల్ని గ్రామ్ఫోన్లాగా ఓ ఫలకం అంటే డిస్క్పై రికార్డ్ చేసే పద్ధతిని బ్రిటిష్ జర్మన్ శాస్త్రజ్ఞుల బృందం కనిపెట్టింది. సినిమాలు తీయటంలో వీడియో రికార్డింగ్ ఎంతగానో ఉపకరిస్తుంది. ఫిల్మ్లాగా టేప్ని డెవలప్ చేయటం కానీ ముద్రించటం కానీ అవసరం ఉండదు. తీసిన సినిమా వెంటనే చూసి కావలసిన మార్పులను దర్శకుడు వెంట వెంటనే నిర్ధారణ చేసుకోవచ్చు. మొత్తం సినిమానే టేప్పై తీసి ఎడిట్ చేసి సెల్యులాయిడ్ ఫిల్మ్పై ఎక్కించవచ్చు. ఇలా చేయడం వల్ల నిర్మాణ ఖర్చులు తగ్గుతాయి. పైగా టేప్ని తుడిచివేసి దానిపైననే మళ్ళీ మళ్ళీ రికార్డ్ చేసుకోవచ్చు కూడా కదా. ఈ విధంగా వీటి ఉపయోగాలు ఉన్నాయి. మరికొన్ని టెలివిజన్కి సంబంధించి వివరాలు తెలుసుకునే ముందర ఒక చిన్న విరామం తీసుకొని మళ్ళీ మీ ముందుకు వస్తాను. స్టే ట్యూన్డ్ ఫ్రెండ్స్.
కన్నులు దాగెను ఈ బండల మాటున ఏ గుండెలు మ్రోగెనో ఈ నల్ల నిరాలలు పాపాలకు తాపాలకు బహు దూరములో నున్నవి పాపాలకు తాపాలకు బహు దూరములో నున్నవి మునుల ఓలి కారడవుల మూలలందు పడియున్నవి ఈ నల్ల నిరాలలు కదలలేవు మెదలలేవు పెదవి విప్పి పలుకలేవు కదలలేవు మెదలలేవు పెదవి విప్పి పలుకలేవు ఉలిజలికి నల్తనే దళ దళ మణి పొంగి పొరలు ఈ నల్ల నిరాలలు పైన కఠిన మని పింతును లోన వెన్న కనిపించును పైన కఠిన మని పింతును లోన వెన్న కనిపించును జీవమున్న మనిషి కన్న శిలలే నయమని పింతును ఈ నల్ల నిరాలలు ఏ కన్నులు దాగెను ఈ బండల మాటున ఏ గుండెలు మ్రోగెను
Namaste. This is Bhuvika. Now you are listening to My Media, the voice of India.
పాటలతో పాటలతో తెలుగు భాషలోని తీయదనం చూపించే బాలగోకులం, చిన్నలకి సరదాల సంతోషం ఇస్తూ విజ్ఞానం అందించే జ్ఞానగోపురం. తెలుగే విరబూసే నేల పైన కథలే పనికేసి చిన్నారులైన మన కళలు మన కథలు మనసున్న సంగతులు సిద్ధం చేసే నవలోకం.
భారత కాలమానం ప్రకారం ప్రతి శనివారం సాయంత్రం 4:30 నుంచి 5 గంటల వరకు
బాలగోకులం 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 మన బాలగోకులం 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 జ్ఞానగోపురం మన బాలగోకులం.
మైండ్ మీడియా ఫేస్బుక్ పేజ్. పుస్తకం పట్టుకుంటే నిద్రొస్తుంది, ఒక పుస్తకం పట్టుకుంటే వచ్చే నిద్ర కూడా ఎగిరిపోతుంది. ఫేస్బుక్ గోడెక్కి 4 లైకులు ఎనకేసుకునే ఈ ఫాస్ట్ యుగంలో ముఖం కడుక్కోకపోయినా ముఖ పుస్తకం చూడడం మాత్రం ఆపట్లేదు. ఇది వరకు వీధి అరుగు పిట్టగోడ మీద జనాలు కూడేవారు, మరి ఇప్పుడు అరుగులు అపార్ట్మెంట్లు అయితే ఫేస్బుక్ గోడైంది. అందుకే మా మైండ్ మీడియా కార్యక్రమాల వివరాలు, మా ఆర్కైవ్లు ఎప్పటికప్పుడు ఫేస్బుక్ వాళ్ళు తెలుసుకోవడానికి లైక్ అస్ ఆన్ facebook.com/mindmedia. Subscribe to Mind Media, the voice of India. Idi Bharatiya Swaram.
Mind Media, the voice of India. Mind Media, the voice of India.
Mind Media, the voice of India. Idi Bharatiya Swaram.
మైండ్ మీడియా శ్రోతలకు తరాలు అంతరాలు కార్యక్రమానికి పునః స్వాగతం ఫ్రెండ్స్. ఈ విధంగా టెలివిజన్ వినోదాన్ని అందించడమే కాక విజ్ఞాన వ్యాప్తిలో కూడా ప్రముఖ పాత్ర వహిస్తోంది. వైద్య విద్యార్థులు శస్త్రచికిత్సల్ని క్షుణ్ణంగా అధ్యయనం చేయాలంటే పక్క గదిలో కూర్చోబెట్టి క్లోజ్డ్ సర్క్యూట్ టెలివిజన్ ద్వారా వాళ్లకు బోధించవచ్చు. పరిశ్రమల్లో ప్రయోగశాలల్లో దూరం నుంచి పరిశీలించాల్సినప్పుడు కూడా ఈ పద్ధతిని విస్తృతంగా వాడుతున్నారు. పరమాణు రియాక్టర్లలోనూ, పరమాణు విద్యుచ్ఛక్తి ఉత్పాదన కేంద్రాల్లోనూ, అలాగే ప్రవేశ ద్వారం వద్ద గదిలో ఉంచి వాడుతున్నారు. ఊయల వద్ద, వంట ఇంట్లో పొయ్యి వద్ద అమర్చి ఇంటి గృహిణి హాల్లో తాపీగా కూర్చున్నప్పటికీ ఎక్కడ ఏం జరుగుతూ ఉందో టెలివిజన్ తెరపై వీక్షించగలిగే ఏర్పాట్లు కూడా చేసుకోవచ్చు. సముద్ర గర్భంలోని దృశ్యాల్ని, వ్యోమనౌకలో పయనించే అంతరిక్ష యాత్రికుల్ని, ఆకాశ వీధిలో ఉండే గ్రహాల్ని నక్షత్రాల్ని చూడడంలో టెలివిజన్ కెమెరాలు ప్రముఖ పాత్ర వహిస్తున్నాయి. టెలివిజన్ ప్రసారంలో ప్రధానంగా 3 దశలు ఉంటాయి. మొదటిది సమాచార ఉత్పత్తి, రెండవది సమాచార ప్రసారం, 3వది సమాచారాన్ని గ్రాహకం ద్వారా శోధించటం. సమాచారం విద్యుత్ సంకేతాలుగా మార్చబడతాయి. ఈ సంకేతాలను తగిన అధిక అంటే రేడియో పౌనఃపున్యం గల విద్యుదయస్కాంత తరంగాలపైన అధ్యారోహణ చేయబడతాయి. ఈ విద్యుదయస్కాంత తరంగాలను రేడియో పౌనఃపున్యం ఉన్న వాహకాలు అంటారు. ఇవి సమాచారాన్ని తీసుకుని వెళుతూ ఉంటాయి. రేడియో ప్రసారంలో ఈ వాహక పౌనఃపున్యం విలువ సుమారు 300 కోనేహెడ్స్ నుండి 30 మెగాహెడ్స్ వరకు ఉంటుంది. టెలివిజన్ ప్రసారంలో వీటి విలువ 30 మెగాహెడ్స్ నుండి 300 మెగాహెడ్స్ వరకు ఉంటుంది. ఆడియో వీడియో అంటే ధ్వని కాంతి సమాచార తరంగాలను RF వాహక తరంగాలపై అధ్యారోహణం చేయటాన్ని మాడ్యులేషన్ అంటారు. మాడ్యులేషన్ 2 రకాలు, 1 డోలన పరిమితి మాడ్యులేషన్, 2 పౌనఃపున్య మాడ్యులేషన్. ఈ 2 పద్ధతులను టెలివిజన్ ప్రసారాలకు ఉపయోగిస్తారు. మాడ్యులేషన్ చేయబడిన సమాచార తరంగాలను ప్రసారిణి సహాయంతో అంతరాళంలోకి ప్రసరింపజేస్తారు. గ్రాహకం వాహక అరంగాలలో మాడ్యులేషన్ చేయబడిన సమాచారాన్ని వేరు చేస్తుంది. ఈ ప్రక్రియను డిమాడ్యులేషన్ అంటారు. స్టూడియోలో ఉత్పత్తి అయిన ధ్వని లేదా ప్రతిబింబాన్ని విద్యుదయస్కాంత తరంగ సంకేతాలుగా మారుస్తారు. వీటిని ఆవర్తనం చేస్తారు. ఈ విద్యుత్ సంకేతాలను ప్రసారిణి ఉత్పత్తి చేసే RF వాహక తరంగాలపై అధ్యారోహణ చేయబడతాయి. మాడ్యులేషన్ అయిన తరంగాల్ని యాంటెనాకి పంపబడతాయి. ఆ యాంటెనా ప్రసార యాంటెనా అంటాం. ప్రసార యాంటెనా నుండి విద్యుదయస్కాంత తరంగాలు అన్ని దిశలలోకి ప్రయాణం చేయబడతాయి. వేర్వేరు స్టేషన్ల నుండి ప్రసారమయ్యే RF విద్యుదయస్కాంత తరంగాలు సుదూర తీరాలకు ప్రయాణిస్తాయి. ఇవి రేడియో లేదా టెలివిజన్ యాంటెనాల అంటే గ్రాహక యాంటెనాలను తాకినప్పుడు వాటిలో అవి ఏకాంతర విద్యుత్ ఏర్పరుస్తాయి. ఈ గ్రాహక యాంటెనాలు గ్రాహకాలకు విద్యుత్ ప్రవాహ సంకేతాలను పంపుతుంది. టెలివిజన్లో ఉండే శృతి వలయం అంటే ట్యూనింగ్ సర్క్యూట్ వేర్వేరు స్టేషన్లలో ప్రసారం చేసే మాడ్యులేట్ చేయబడిన తరంగాలలో ఒకదాన్ని ఎంపిక చేస్తుంది. ఇలా ఎంపిక చేయబడిన తరంగాన్ని టెలివిజన్లో ఉన్న శోధక వలయంలోకి పంపబడుతుంది. శోధక వలయంలో ఉండే ఒక స్థానిక డోలని అంటే లోకల్ ఆసిలేటర్ RF వాహక తరంగాల నుండి ధ్వనిని లేదా ప్రతిబింబాన్ని వేరు చేస్తుంది. ఈ ప్రక్రియని డిమాడ్యులేషన్ అంటాం. వేరు చేయబడిన సమాచార సంకేతం మరో ఆవర్తన వలయం గుండా వెళ్ళి శ్రవణయోగ్యంగా లేదా దృశ్యయోగ్యంగా మారుతుంది. మొదట నలుపు తెలుపు దూరదర్శినిలు మాత్రమే వచ్చాయి. కొంతకాలానికి రంగుల దూరదర్శినిలు అంటే కలర్ టీవీలు వాడకంలోకి వచ్చాయి. వచ్చినప్పుడు రెండు కొలతల్లో వచ్చిన టీవీలు ప్రస్తుతం చాలా సైజుల్లో వస్తున్నాయి. ప్లాస్మా టీవీ, LCD అలాగే LED, ఈ విధంగా చాలా రకాల టీవీలు మనకి ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఇక కేబుల్ టీవీ అనేది 1985లో ఇండియాలో ప్రారంభమైంది. 1995లో ప్రాంతీయ ఛానళ్ల రాకతో ఇది ఇంకా విస్తరించింది. 2015 నాటికే ఇండియాలో 400 ఛానళ్ల సంఖ్యను దాటింది. అది ఇప్పుడు ఇంకా పెరిగిందనుకోండి. ఈ విధంగా టీవీ మనకి ఎన్నో వినోద విజ్ఞాన కార్యక్రమాలతో పాటు చాలా ఉపయోగకరమైన కార్యక్రమాలను అందిస్తోంది. ఇందులో పిల్లలకి వేరేగా ఛానల్స్ ఉంటున్నాయి, అలాగే ఆరోగ్యానికి సంబంధించిన ఛానల్స్ వేరే ఉంటున్నాయి, వంటలకు సంబంధించిన ఛానల్స్ వేరే ఉంటున్నాయి, అలాగే వ్యవసాయదారులకు సంబంధించిన ప్రోగ్రామ్స్ ప్రత్యేకించి కొన్ని ఛానళ్ళు ఈ టైం నుంచి ఈ టైం వరకు అని ప్రసారం చేస్తున్నారు. ఈ విధంగా చాలా కార్యక్రమాలే ఈ టీవీ వల్ల చాలా ఉపయోగాలే ఉన్నాయి. ప్రస్తుతం అయితే దూరదర్శన్లో మీకు అందరికీ గుర్తుందో లేదో, వారానికి ఒకే రోజు చిత్రలహరి అని వచ్చేది. సరిగ్గా ఆ తెలుగులో చిత్రలహరి వారంలో ప్రతి శుక్రవారం మాత్రమే వచ్చేది. ఆ సమయానికి అందరూ ఈ చిన్న పెద్ద ముసలి ముతక మొత్తం అందరూ టీవీ ముందు కూర్చుండిపోయేవారు. నలుపు తెలుపుల టెలివిజనే అయినప్పటికీ కూడా అది బుల్లి తెర ఉన్నదే, అందులోనే చూసి మన ఇంట్లో పాటలు చూడటం అంటే ఎక్కడో సినిమాకి వెళ్ళి ఓమారు చూడడం కాకుండా మన ఇంట్లోనే ప్రతి వారం చూడడం అనేది ఎంతో ఆనందంగా వాళ్ళు భావించేవారు. అలాగే ప్రతి శనివారం కూడా ఒక తెలుగు సినిమాని వచ్చేది మనకి దూరదర్శన్లో. అది కూడా ఆ వారం వారం ఆ తెలుగు సినిమా కోసం కూడా ఎంతో ఆతృతగా ఎదురు చూసేవాళ్ళమి. అలాగే ప్రతి ఆదివారం కూడా నేషనల్ ఛానల్లో ప్రాంతీయ భాష చిత్రాలు వేసేవారు. అందులోనే ఆల్ఫాబెట్ ఆర్డర్లో వచ్చేవి. మనది టీ కనుక తమిళ్ వచ్చిందంటే TA తర్వాత TE వస్తుంది తెలుగు. ఈ వారం తమిళ్ మూవీ ఇచ్చారంటే ఆ నెక్స్ట్ వీక్ కన్ఫామ్గా మనకి తెలుగు సినిమా వస్తుంది, ఏం సినిమా వస్తుందో. అలాగే వీళ్ళకి మనకి పాపం వీళ్ళు మూగా చెవుడు వీళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం ప్రత్యేకంగా వార్తలు వచ్చేవి. అవి నేను కూడా ఇంట్రెస్టింగ్గా అబ్జర్వ్ చేసేదాన్ని. వాళ్ళు ఎలా చెప్తారు, ఆ సైన్స్ ఎలా ఉంటాయి, వాళ్ళకి ఎలాగా వాళ్ళు గ్రహించుకోగలిగేలాగా వీళ్ళు చెప్తారు అని చాలా చక్కగా వాళ్ళకు కూడా ఎంతో అర్థమయ్యేలాగా ఆ వార్తలు కూడా ప్రసారం చేసేవారు. అలాగే ఇంగ్లీష్ వార్తలు ఉండేవి, ఉర్దూలో వార్తలు ఉండేవి. ఈ విధంగా మనకి ఎన్నో రకాల వార్తలు మనకి అప్పుడు చూపించేవారు. ఇంకా చెప్పాలంటే ఈ సినిమాలు ఇవే కాకుండా బాలల కార్యక్రమాలు కూడా వచ్చేవి. తర్వాత స్కూలుకి సంబంధించిన కార్యక్రమాలు, యూనివర్సిటీలకు సంబంధించిన కార్యక్రమాలు ఇలాగ ఎన్నో వచ్చేవి మనకి టీవీలో. ఇవి ఫ్రెండ్స్ టీవీకి సంబంధించిన విషయాలు. ఇప్పుడు ఆనాటి ప్రజల వినోద కార్యక్రమాల్లో మరొక ముఖ్యమైనది చెప్పలేదేంటి, ఇన్ని చెప్తుంది కానీ అసలు వదిలేసిందేంటి అనుకుంటున్నారు కదా, అస్సలు వదలనండి, దాన్ని వదలను మిమ్మల్ని వదలను, మేము మీ బుర్ర తినే తీరతాను. అది సినిమా. సినిమా అనేది మనకి అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా చాలా ప్రభావాన్నే చూపిస్తోంది. అది చాలా విషయాల్లో కూడా, అది ముందుగా సినిమా చరిత్ర గురించి చెప్పుకొని తర్వాత వాటి గురించి కూడా మాట్లాడుకుందాం. సమకాలీన సమాజంలో సినిమా ఒక అత్యంత ప్రాముఖ్యత గల అంశంగా అభివృద్ధి చెందింది. అనాదిగా ప్రదర్శితమవుతున్న కళారూపాలు, నాటకాలు, నృత్యాలు, కథా కాలక్షేపాలు, బొమ్మలాటలు, కవితలు వంటి ఎన్నో కళలను ఒకటిగా మేళవించి ఒకే మారు లక్షలాది ప్రేక్షకుల ముందు ఉంచగల అపూర్వ సృష్టి సినిమా. ఇది పూర్తిగా సాంకేతిక పరిజ్ఞానం వల్లనే సాధ్యమైంది. వెండితెర సందడి తెలుగు సినిమా, అలాగే తెలుగు సినిమా వసూళ్ళు, చరిత్రలోని వ్యక్తులు, సంభాషణలు, బిరుదులు, రికార్డులు, సినిమా ఇలాగ సినిమా ప్రాజెక్టు గురించి తీసుకుంటే ఇలాగ ప్రతి విషయం కూడా చాలా ప్రెస్టేజ్గా తీసుకుంటారు ప్రొడ్యూసర్లు, నిర్మాతలు, అలాగే హీరోలు, వాళ్ళ అభిమానులు కూడా. సినిమాలో ఎన్నో అంశాలు మిళితమే ఉన్నాయి. కళ, నటన, పర్యవేక్షణ, కృషి, పెట్టుబడి, వ్యాపారం, రాజకీయం, మనోవిజ్ఞానం, సృజనాత్మకత, ఇలా ఎన్నో అంశాలు కలిసి ఒక సినిమా రూపుదిద్దుకుంటుంది. కొంత నిజం, కొంత ఊహ, కొంత మాయాజాలం, అన్నీ సినిమా తెరపై ఆడే ప్రేక్షకుల పాత్రలను ప్రేక్షకుల సమాజంలో భాగస్వాములుగా చేస్తాయి. ప్రపంచంలో అత్యధిక సంఖ్యలో సినిమాలు భారతదేశంలోనే తయారవుతున్నాయి. సినిమా ప్రభావం భారతీయులపై, ప్రత్యేకించి తెలుగువారిపై బాగా ఎక్కువ. ఇవి ఫ్రెండ్స్ సినిమా గురించి కొన్ని విషయాలు. మరిన్ని విషయాలు వచ్చే కార్యక్రమం తరాలు అంతరాలు ప్రోగ్రాంలో వచ్చే వారం తెలుసుకుందాం. అంతవరకు సెలవు, మరి నమస్తే. స్టే ట్యూన్డ్ ఫ్రెండ్స్.
ఇంతవరకు మీరు విన్నారు ఆర్జే గిరిజా గారి తరాలు అంతరాలు కార్యక్రమం May 23, 2019 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
Disclaimer: The views, comments and conclusions in the following program, either expressed or implied, are those of the hosts and not necessarily the beliefs of MindMedia. All the material presented by the hosts is warranted by the hosts that the work is their original contribution or they have obtained proper permissions from the original contributors and it is free from any copyright infringements. At certain times, the hosts may express their views, which may be slightly or extremely biased and hence listeners' discretion is advised.